నిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభు, ఆ ఉదయకాల సాయమయాన్ని మాకు మీరు అనుగ్రహించారు. ఈ దినాన్ని చూడక ఎంతో మంది నేను లోకాన్ని విడిచారు. నిద్రావస్థలోనే నేను లోకాన్ని విడిచిన పరిస్థితులు. నీ కృప మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో మమ్మల్ని ప్రవేశపెట్టి నేను మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి గొప్ప దేవుడు వెంటనే మీ నామాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీ కృప మాకు అనుగ్రహించినందుని బట్టి మీకు స్తోత్రాలు. నైనా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని, మిమ్మల్ని ఎలాగో ఆరాధించవలనో, మిమ్మల్ని ఎలాగ మాయపరచవలనో, మా జీవితాల్లో నైనా మేము ఎలాగ జీవించవలనో మాకు మీరు నేర్పించమని ఘనతామయ మా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులకి మరొకసారి వందనాలు తెలియపరుస్తుంటున్నాను. ఆరాధన వర్షిప్ అనే దాని గురించి కొన్ని పాయింట్స్ గా కొంత చూడాలని ఆశపడతా ఉంటున్నాను. ఉదయకాల సమయంలో ఆరాధనకి దేవుడు యోగ్యుడు అనే విషయాన్ని మనం గమనించి మనం ఆయన్ని ఎల్లవేళలా స్తుతించి ఆరాధించాల. హీబ్రూలో యేషువా అని ఉంటుంది, అంటే గాడ్ ఈజ్ శాల్వేషన్ అనే అర్థం అనేది ఒక పదాన్ని మనం చూస్తాం. అలానే డెలివరెన్స్ అని, రెస్క్యూ అని, సేవియర్ అని, శాల్వేషన్ అని, అలాంటి పదాలన్నింటినీ యేషువా, యెహోవా అనే వాటిని మనం చూస్తాం. మొదటిగా ఆయన ఎవరు అనేది మోషే దగ్గరే కనపరుచుకుంటాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అని. అంతవరకు ఆయనకి ఒక పేరంటూ లేదు. దాని తర్వాత గడిచిన దినాల్లో కూడా ప్రభువుకి దేవునికి ఉన్న కొన్ని పేర్లు గురించి దేవుని సేవకులు కూడా తెలియపరచడం కూడా మేము ఈ ఆన్లైన్లో మనం చూశాం. ఈ యేషువా అనే దానికి హీబ్రూలో షఖ అని అంటారు. షఖ షఖ అనే దానికి మూడు హీబ్రూ వర్డ్స్ కలిపితే ఆ పదం వస్తుంది. షఖ అంటే సర్వ్ గాడ్ ఓన్లీ అని అర్థం అన్నమాట. ఇంగ్లీష్లో సర్వ్ గాడ్ ఓన్లీ, దేవుణ్ణి మాత్రమే సేవించాలా, దేవుని మాత్రమే ఆరాధించాలా అని. కొన్ని దగ్గరలో బోడౌన్ అని అంటారు, అంటే మోకరించి సాష్టాంగపడి ఆయన్ని ఆరాధించాలా అని పాత నిబంధనలో అనేక భక్తుల దగ్గర మనం చూస్తాం. త్యాక అనే దానికి షిన్ అనే ఒక హీబ్రూ వర్డ్కి సాక్రిఫైజ్ బ్లడ్ అని ఉంటుంది, అంటే రక్తాన్ని చిందించిన వాళ్ళు, రక్త త్యాగం చేసిన వాళ్ళు, రక్తార్పణం చేసినవాడు అనే పదాన్ని అర్థంగా చూడొచ్చు. రెండవది కైఫ్ అని ఉంటుంది, అంటే న్యూ బిగినింగ్, క్రొత్త జన్మ, న్యూ బిగినింగ్ అనేది. హే అని అంటే గ్రేస్ అని అర్థం అని ఈ శాఖ అనే దానికి ఆ మూడు పదాలని వేరువేరుగా హీబ్రూ మూడు పదాలని వివరించడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే దేవుని యొక్క అనంతమైన కృప, ఆయన సర్వోన్నతుడైన శక్తిమంతుడైన దేవుని యొక్క ఆ స్థితిని మనం గమనించుకుంటే మనం ఏ పాటి వారము, ఎలాంటి వారము అనేది గ్రహిస్తే, దేవుడు మన ఎల్ల ఆయన ఎంత గొప్ప కృప చూపిస్తే మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని ఉచ్చరించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి యోగ్యులమయ్యామో అది గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గర ఒక విషయాన్ని గాని మనం గమనిస్తే, ఆయన మమ్రే వనం దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారం వద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉంటుంది. అంతటా వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్నయడల, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. సాష్టాంగ పడటం. ఓల్డ్ టెస్టమెంట్ లో పాత నిబంధనలో భక్తులు దేవుని స్వరాన్ని, దేవుని సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించేవారు అనేది చూస్తాం. కానీ ఇప్పుడైతే మన ప్రభువు మనకిచ్చిన కృప, ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉంటున్నాడు. సరే, ఆరాధన వర్షిప్ చేయటానికి, ఆయన్ని గణపరచడానికి మన ఫిజికల్ పోస్చర్తో ఎలాగ చేయాలా అనే దాన్ని కీర్తనలో ఒక వచనాలను గాని మనం గమనిస్తే 95వ కీర్తనలో, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము అని అంటూ 3వ వచనంలో యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఎలాంటి వాడంట? మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే, తండ్రి అయిన దేవుడు అనేది చూస్తే ఈజ్ ఎ గ్రేట్ గాడ్. అలానే గ్రేట్ కింగ్, ఆయన మహాదేవుడు, మహారాజు. కాబట్టి ఇలాంటి రాజును, ఇలాంటి దేవుని మనం ఆరాధించడానికి యోగ్యత దేవుడు అనుగ్రహించిన దానిని బట్టి 7వ వచనం 6-7 అంటాడు, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అని అంటాడు. దీన్ని హెబ్రీ గ్రంథకర్త అక్కడ కూడా మనం చూడొచ్చు, 3వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా మనం చూస్తే ప్రవచన నెరవేర్పుని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త గుర్తు చేస్తున్నాడు. నేడు మీరు ఆయన శబ్దమును వినిని ఎడలా, అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి, మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆయన సన్నిధిలో మన జీవితంలో మన హృదయాలు కఠినంగా ఉండకూడదు. ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఆరాధించాలి అనంటే ఆయన ఎలాంటి వాడు అనంటే, గొప్ప మహాదేవుడు, మహారాజు, దేవతల అంటే మహాత్మ్యము గల మహారాజు. కాబట్టి మనం ఆయన ఆరాధించడానికి యోగ్యత ఇచ్చిన దేవుని, ఆయన్ని తలంచుకుంటూ మనం ఆయన్ని ఆరాధించాల, ఆయన గణపరచాల. అంత మాత్రమే కాకుండా 2వదిగా మనం చూస్తే ఆయన్ని ఎలాగ ఆరాధిస్తున్నాము అనేది మన ఫిజికల్ పోస్చర్ తోటి కాకుండా ఆయన్ని స్తుతి గానాలతో. ఉదయకాల సమయంలో మనం మొదటిగా ఈ యొక్క ఆరాధన పరిచర్యలో ఆయన్ని స్తుతించాం, ఆయన నామాన్ని గణపరిచాం. అందుకనే కీర్తనాకారుడు 100వ కీర్తనలో అంటాడు, 2వ చరణంలో, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయచు ఆయన సన్నిధికి రండి. మనం ఎలాగ రావాలా? సంతోషముతో యెహోవాను సేవించడానికి రావాలా. ఎలాంటి దేవుడు యెహోవా దేవుడు అంటే, మహాదేవుడు, మహాత్యము గల మహారాజు ఆయన. అలాంటి దేవుని పిల్లలు వెంటనే మనము మన లైఫ్లో మన యొక్క ఫిజికల్ దీంతోనే కాకుండా మన స్వరంతో మన హృదయాలలో నుంచి ఆయనకి ఏం చేయాలంటే ఉత్సాహ గానము చేయచ్చు. ఆయన సన్నిధికి రావాలంటే ఆయన సన్నిధికి లాగి ఉదయకాల సమయంలో మనం రావటానికి ఆయన దగ్గరికి సంతోషంతో ఉత్సాహగానంతో ఆయన సన్నిధికి రావాలా, ఏదో దిగులతో కాదు, లేకపోతే ఏదో కోల్పోయిన వారిలాగా లేదు, వాడికి చొప్పున ఏదో వచ్చి చేరి ఆయన సన్నిధిలో ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనాలా అనే ఉద్దేశంతో కాదు. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం, ఆయన ఎలాంటి వాడు అనేది మనం కానీ గ్రహించగలిగితే అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ఆయన్ని మనం స్తుతించకుండా ఆయన్ని గణపరచకుండా ఆయన సన్నిధికి రాలేం. కాబట్టి అలాగా మనం ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మనం ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయన మనకి దేవుడు మన కొరకే ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించిన దేవుని కొరకు మనం ఇంకోటి ఏం చేయాలి అనంటే మన జీవితాన్ని ఆయనకి సమర్పణగా మనం చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం 1-2 వచనాలు మనం గాని గమనిస్తే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తు మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదటి వలన రూపాంతరము పొందిది. రూపాంతరపు అనుభవం మన జీవితాల్లో కలిగింది. దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క వాక్యం మనల్ని ఆయన కొరకు జీవించటానికి, మన పాప జీవితాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని నూతన వ్యక్తులుగా, నూతన క్రొత్త జన్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా మనం ఎలాగా ఆయన ఆరాధించాలా అనేది, ఆయన గణపరచాలా అనేది ఇక్కడ చూస్తే, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఆయన కావలసింది. అందుకనే అంటాడు కొరింథీ పత్రికలో కూడా, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు. ఎవరమంటే మనం ఆయన విలువ పెట్టి కొనబడిన వారము అని అంటాడు. కాబట్టి విలువ పెట్టి మనల్ని కొన్నాడు, ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, ఆయనకి ఒక జనాంగంగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఇలాగ చేసుకున్న ఆయనకి విలువ పెట్టి కొనబడిన వారం గనుక దేహంతో దేవుని మహింపరచాల. కొరింది మొదటి పత్రిక 6:7 చూస్తాం మనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు అని అక్కడ కొరింది సంఘానికి పౌలు గారు చెప్తూ ఇక్కడ రోమా సంఘానికి కూడా రాస్తూ ఆయన అంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మన జీవితంలో ఆయన కోరుకునేది మనల్నే, ఈ సజీవమైన రాళ్లనే ఆయన కోరుకునేది. ఈ హృదయాల ద్వారానే ఆయన్ని ఆరాధిస్తుంటే, ఆయన గణపరుస్తుంటే, ఆయన్ని స్తుతిస్తుంటే ఆయనకి సమర్పణగా మన జీవితం ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు మనం మన జీవితం అలాగ పరిశుద్ధంగా కాపాడుకుంటా సాగిపోతా ఉంటే అదే ఆయన కోరుకునే ఆరాధన, అదే ఆయన అంగీకరించే ఆరాధన. పాత నిబంధనలో బలులర్పించడం ద్వారా ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రానించాడు అంటాడు. ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన మనం, పాపపు జీవితాన్ని నుంచి విడిపించబడిన మనం, దేవుని బిడ్డలుగా తీర్చబడిన మనం, రాజులైన యాజక సమూహంగా చేయబడిన మనం, ఆయన మహారాజుగా ఉన్నాడు, మహాదేవుడై ఉంటున్న ఆయన్ని మనం ఆయన్ని ఆరాధిస్తుంటుండగా మన హృదయ జీవితాన్ని, అర్పణను ఆయన అంగీకరించేవాడుగా ఉంటాడు. మనం అనుకుంటాం దేవుణ్ణి ఆరాధించడానికి మనకు కలిగిన దాన్ని ఏదో ఇస్తే అది ఆరాధన అయిపోతుంది అని అనుకుంటారు కొంతమంది. కానీ అది ఆరాధనకు దేవుడు అది తీసుకునేవాడు కాదు, అది పరిచర్యలో ఉపయోగపడేదనుకుంటుంది. కానీ ఆయన కోరుకునేది నిన్ను నన్నే. కాబట్టి రక్షించుకోవటానికి ఆయన తన ప్రియకుమారుణ్ణి పరలోకాన్ని నుంచి భూమి మీదకి పంపించాడు. ఆయన మన కొరకై ఆయన స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబట్టానికి ఆయన మన కొరకు భూమి మీదకి ఆయన పంపించిన వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ విషయాలు కానీ మనం గమనిస్తే ఆయన అంటాడు 5వ వచనంలో నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. దేని కొరకు? ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు గాని మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. పరలోకమందున్న వారిలో, భూమి మీద ఉన్న వారిలో, భూమి క్రింద ఉన్న వారిలో ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించాడు. పరలోకంలో ఉండి మన కొరకు రక్షణ ఏర్పాటు చేయబడటం కాదు మాత్రమే కాదు, కానీ ఆ రక్షణకు కారణభూతుడైన తన ప్రియ కుమారుణ్ణి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మన కొరకు భూమి మీదకి ఆయన దాసుడిగా, రిక్తుడిగా, ఆయన ఎన్నిక లేనివానిగా వచ్చాడు. పశువుల శాలలో ఆ యొక్క తొట్టిలో పరుండు పెట్టిన బాలుడైన యేసు ప్రభుగా ఉన్న ఆయన్ని, ఆయన్ని ఎలాగ చూడగలిగారు అని అంటే ఒక బాలుడుగా, ఒక మనిషిలాగా చూశారే కానీ ఆయన దేవాతి దేవుడై ఉండి అంత గొప్ప దేవుడు, అంత మహిమ గల రాజు, మహాత్మ్యము గల రాజు, దేవతలందరికీ పైగా ఉన్న రాజు, నిత్యం మహింపరచబడుతుంటున్న అలాంటి రాజు మన కొరకై ఇంతగా తగ్గించుకోవటానికి కారణమేంది అనంటే మనల్ని ఆయన స్వరూపంలోనికి మార్చడానికి, ఆయన సన్నిధిలోనికి మనల్ని తీసుకుని రావటానికి. అంత మాత్రమే కాదు, భూమి మీద ఆయన రాజ్య స్థాపనలో మనం ఆయన రాజ్య పౌరులుగా ఉండటం మాత్రమే కాకుండా ఆయనతో పాటు యుగాయుగాలు ఉండేదానికి మనల్ని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప కార్యాన్ని మనం మన జీవితంలో అనుభవిస్తుంటున్నప్పుడు మనం ఆయన్ని ఎంతగా ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఎంతగా మనం మహింపరచాలి, మన జీవితం, మన యొక్క శరీరం, మన యొక్క ప్రాణ దేహాలు ఆయన కొరకు మనం ఎంతగా సమర్పణ కలిగి ఉండాలి, మన యొక్క ప్రవర్తన జీవితం, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన తలంపులు, వాటిలన్నింటిలో నుంచి ఆయన పరిశుద్ధంగా ఉండటానికి మనల్ని ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన ఫిజికల్ పోచర్తో, ఆయన్ని స్తుతి గానాలతో, అలానే మన లైఫ్ని మన కొరకు సాక్రిఫైస్ చేసిన ప్రభు కొరకు మన దేహంతో ఆయన మహింపరిచేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ మన ప్రభువు గురించి ఆయన ఎలాంటి వాడు అనేదాన్ని భూమి మీద ఆయన జన్మించినప్పుడు ఒక వచనాన్ని మనం చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే మత్తయి 4:10 ఆయన జన్మ విషయపు సందర్భంలో ఆయన అంటాడు, ఆయన్ని సారీ ఆయన బాప్తిసం పొంది శోధించబడినప్పుడు మూడు శోధనలో మనం గాని గమనిస్తే, మూడవ శోధనప్పుడు ఆయన అంటున్నాడు సాతాన్తో, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వాళ్ళ వీటన్నిటిని నీకు ఇచ్చేదను అని సాతాండంటే సాతాన్తో అన్నాడు, పొమ్ము సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి నొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని అంటాడు. ప్రభు అయిన దేవునికే మొక్కాలా, ఆయన్ని మాత్రమే మనం సేవించాలా. సాతానుడు అనుకుంటున్నాడు, ప్రభు శిలువ కార్యం జరగకుండా దీన్ని ఆదాము దగ్గర నేను మోసంతో ఈ యొక్క లోకాన్ని నేను స్వాధీనపరుచుకున్నాను, నీవెవరికైతే ఇచ్చావో ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నాను, కాబట్టి నీకు ఒక పరీక్ష ఏముంది, నీవు ఒక్కసారి లోకరాజ్యాలన్నీ చూసి ఒక్కసారి నాకు ముఖ్యమంటే చాలా అన్నాడు. వాడి యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి, సాతాను గారి యొక్క ఆలోచన, దేవాతి దేవుడు మానవుడిగా వచ్చి ఆయన భూమి మీద నివసిస్తూ ఈ 40 దివారాత్రాలు ఆయన ఉపవాసం ఉండి ఆ శోధనలో సాతానుడు కోరుకుంటున్నాయి ఎలాగున్నాయో చూడండి. దేవాతి దేవుడు అనే విషయాన్ని మర్చిపోతా ఉంటున్నాడు, ఆయన ప్రభు అని ఆయన్ని మాత్రమే మొక్కాలని ఉంది అని ద్వితీయోపదేశ కాండాన్ని గుర్తు చేస్తూ చూపిస్తా ఉంటున్నాడు ప్రభు అయిన మన ప్రభు. అక్కడ అంటాడు 13వ వచనంలో ద్వితీయోపదేశ కాండం 6:13లో అంటాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలను అని అక్కడ ఇజ్రాయేలీల గురించి చెప్తాడు. ఇక్కడ ఆయనను మాత్రమే సేవించాల, ఆయనకు మాత్రమే మనం మొక్కాల. కాబట్టి ఉదయకాల సమయంలో రక్షించబడిన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి ఆయన జనాంగంగా ఏర్పాటు చేయబడిన మనందరం ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాల అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాం. సమరయ స్త్రీ దగ్గరికి ఆయన ఎండవేళ వచ్చినప్పుడు అక్కడ జరిగిన సన్నివేశాన్ని గాని మనం గుర్తు చేసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ అంటాడు, ప్రభు ఆమె మాటల సందర్భంలో 23-24లో అంటాడు, పైన చాలా ఇద్దరి మధ్యలో సంభాషణ జరిగింది ఆ దాహం గురించి, ఆ దాహాన్ని తీర్చడానికి ఆ నీటి కాదు నేనేనమ్మా, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉంటుంది అనే ఆ విషయాన్ని అంతా స్త్రీకి చెప్తా ఉంటే ఆ మరలా వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి అంటది. అప్పుడు ఆ స్త్రీ మళ్ళా అడుగుతా ఉంటుంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నది అని అంటాడు. అప్పుడు అంటున్నాడు ప్రభు అంటాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీద కాదు యెరూషలేములో కాదు తండ్రిని ఆరాధించేవారు, నా మాట నమ్ము, మీకు తెలియని దానిని ఆరాధిస్తుంటున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారం, రక్షణ యూదుల్లో నుండే కలుగుతుంది. ఆయన గురించి గుర్తు చేస్తూ చెప్తా ఉంటున్నాడు లేఖనాలతో 23-24లో అంటాడు, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల. ఆయన ఆత్మ మన మధ్యలో ఆత్మరూపిగా ఉన్నాడు, ఆత్మ సంచకరువుగా మనకు అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మ అనే సంచకరువుతో మనం జీవిస్తా ఈ లోకంలో జీవిస్తుంటుండగా ఆత్మరూపిగా మన మధ్యలో ఉంటున్న ప్రభువుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుని యొక్క వాక్యం సత్యవాక్యంతో దేవుడు ఆత్మ కనుక మన ఆత్మతో మనకు దేవుడు అనుగ్రహించిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని అంటాడు సామెతల్లో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఈ దీపం ఆర్పివేయబడింది, సాతానుకు అమ్మివేయబడింది. ఆదాము అమ్మివేసేశాడు. దాన్ని కలపటి ఆదాముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని విమోచించాడు. ఇజ్రాయేలీయులతో సహపౌరులం కాని మనల్ని ఆయన రక్షించడానికి మన మీద కూడా కృప చూపించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఏలయనగా ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగ ప్రవేశించిందో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైతే దాన్ని తీసివేయటానికి ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేసిన వారి మీద ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వేలింది. ఆదాము రాబో వానికి గుర్తయ్యున్నాడు, అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒక్కని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించిందంట. ఒక్కని ద్వారా అపరాధం చనిపోవటానికి నిశ్చయంగా చచ్చిపోతావు ఆ పండు దినమున అన్నప్పుడు ఆత్మీయ స్థితిలో చనిపోయాం, శారీరకంగా కూడా చనిపోయాం. కొంతకాలమే భూమి మీద నివసిస్తా ఉంటున్న పరిస్థితులు, కానీ కడపటి ఆదాముగా వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కొరకై ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆయన మనల్ని రక్షించడానికి మన మెడల ప్రేమ చూపించాడు. అందుకని ఈ అదే అధ్యాయంలో మనం గాని గమనించినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనం ఇంకా బలహీనమైనగా క్రీస్తు యుక్తి కాలమును భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితం ఒకటి చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఒకడైనా ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండు గాని క్రీస్తు మన కొరకు చనిపోయాడు. శత్రువులమై ఉండగా కుమారుని ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన మన కొరకై చనిపోయిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. బలహీనులమై ఉంటుండగా, రోగులమై ఉంటుండగా, దూరస్తులమై ఉంటుండగా, శత్రువులమై ఉంటుండగా దేవునికి మనల్ని సమీపస్తులుగా చేయటానికి ఆయన మనకు మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చి ఆయనే మనకు రావాల్సిన శిక్ష అంతటిని తన మీద మోపుకొని మనకి విమోచన అనుగ్రహించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంత గొప్ప ప్రభు మనకి అనుగ్రహించబడిన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన్ని ఆరాధించటము ఈ ఒక దినమే కాదు, కానీ ప్రతి దినం మనకు దేవుడు అనుగ్రహించిన జీవాన్ని బట్టి, మనకు ఆయన అనుగ్రహించిన జీవ ప్రాప్తిని బట్టి, ఈ యొక్క శరీరంతో ఆత్మతో అలానే స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆత్మతో సత్యంతో ఆరాధించవలసిన వారమేంటున్నాం, ఆయన్ని పూజించవలసిన వారమేంటున్నాం. ఇంత గొప్ప దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎలాంటి వాడుగా భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకై ఆ శిలువ మరణంలో ఆయన ఎలాగా శ్రమలు అనుభవించాడు, వాస్తవంగా అనుభవించవలసిన వారం మనం. అలాంటి శిక్ష మన మీద పడవలసి ఉంటుంది. నరకాగ్ని శిక్షకు పాత్రలు వెంటనే మనల్ని విమోచించడానికి ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదంట. పేదరు భక్తులు రాస్తూ 1వ పత్రికలో అంటాడు 2వ అధ్యాయం 7వ వచనాల్లో 22 నుంచి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదంట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. మన పాపముల విషయమై చనిపోయి నీతిమంతులుగా నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఎంత గొప్ప కృప! స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబడ్డాడు. తలపైన ముండ్ల కిరీటాన్ని ఆయన మీద మొత్తి ఆయన గడ్డపు వెంట్రుకలు లాగుతూ ఆ యొక్క చెమట, ఆ యొక్క రక్తం ఆ ముఖం మీద నుంచి కారుతూ ఉంటుండగా ఆయన ఈ యొక్క సైనికులు కేకరించి ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంటున్నారు. శరీరం అంతా రక్తసిక్తం, నాగటి చాళ్ల వల్లే దున్నబడింది అని అంటాడు. ఇంతగా ఆయన నలిగిపోయాడు. ఆయన స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబడ్డాడు. అసలు ఆయన స్థితి ఎలాంటిది? మహాదేవుడు, మహాత్యం గల మహారాజు. ఆయన నివసించే స్థలం దేవదూతల గణాలతో ఉంటున్న అలాంటి గొప్ప దేవుడు మనల్ని విమోచించడానికి మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి, ఆయన మన కొరకై ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, భయంకరమైన హింస, చిలపెంకువలే కాల్చబడ్డాడంటారు కల్వరి శిలువలో. ఇంత శ్రమ, బాధ, శిక్ష అనుభవించడానికి కారణం మనమైతే, ఆయన మన కొరకై ఆ బలి అర్పించి, ఒక్కటే బలిగా ఆయన అర్పించుకొని మనల్ని విమోచించాడు. నిన్న కూడా గుర్తు చేశారు, వేలాది దూడలన ఇవన్నిటిని అయి కాదు అని గుర్తు చేస్తున్నాడు. ఆయనకనే బలి అర్పించుకొని మనకి విమోచన అనుగ్రహించుండగా వీళ్ళ ఉదయకాల సమయంలో సాక్రిఫైస్ బ్లడ్, న్యూ బిగినింగ్ మనకి ఆయన అనుగ్రహించారు. ఇదిగో సమస్తము క్రొత్త వాయును అని అంటారు. పాతవి గతించను, క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కొరింది 2:5-17 వచనంలో అంటాడు, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, న్యూ బిగినింగ్. న్యూ బిగినింగ్, ఈ న్యూ బిగినింగ్ ఎట్లా వచ్చింది మన హృదయంలో? అంతకు ముందున్న ఆ జీవితం, ఆ పాపపు నికృష్టమైన జీవితం, చీకటి బ్రతుకు, చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు, చీకటి నడక, వీటిలన్నింటినీ పరిశుద్ధంగా చేయటానికి కారణం ఆయన యేసు రక్తం. ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేసింది? పవిత్రులుగా చేసింది. మన కొరకై సిలువలో కార్చిన ఆయన రక్తం మనల్ని విడుదల అనుగ్రహించింది, రక్షించింది, పవిత్రపరిచింది, నూతన బిగినింగ్, రక్షణ అనుగ్రహించింది. దానికి కారణం ఏంటంటే ఆయన యొక్క కృప, గ్రేస్ అని మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పి పత్రికలో మనం చదివాం 2:9-11 వచనంలో, ఆయన మన కొరకై దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఆయన మహిమ కలిగిన వాడిగా ఆయన కనపరుచుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంత గొప్ప దేవుని మనం ఈ ఉదయకాల సమయంలో అందరూ నిద్రిస్తుంటుండగా, లేకపోతే వారి వారి వేరే పనిలో ఉంటుండగా, జీవము కలిగిన దేవుని ఉదయకాల సమయంలో మనం ఆయన ఆరాధించడానికి, ఆయన ఘనపరచడానికి, మన యొక్క పాపపు స్థితి, పూర్వపు స్థితిని గుర్తు చేసుకుని ఆయన్ని మన శరీర ఆత్మలతో, ఆయన స్తుతిగానాలతో, దేవా నువ్వు మా కొరకు ఇంత గొప్ప కార్యం చేశావు, మాకు కేవలం ఉచితంగా పరలోకపు భాగ్యాన్ని అనుగ్రహించావు, దేవునితో మాకుంటున్న కనెక్షన్ని మరలా నీ ద్వారా, నీ శిలువ రక్తం ద్వారా మమ్మల్ని కనెక్ట్ చేశావు, మమ్మల్ని ఏకం చేశావు, మధ్యవర్తిగా మీరు మా కొరకు ఎంత గొప్ప కార్యం చేశావు అనే విషయాల్ని మన జీవితం అంతా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఉండాల. అలాంటి కృప ఉదయకాల సమయంలో చేరువచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తుంటుండగా, ఈ దినం ఒక్కటే కాదు కానీ మన యొక్క లోకపు జీవితంలో, ఈ లోకంలో మన యాత్రా జీవితంలో, మన ప్రతి విషయంలో దేవా నీవు నన్ను రక్షించావు, నేను ఈ లోక సంబంధిని కాదు దేవా, నేను ప్రత్యేకమైన జనాంగంగా ఈ లోకంలోనే నీ రాజ్య సంబంధినిగా నన్ను చేసుకున్నావు, కాబట్టి ఇలాంటిది నేను చేయటానికి పూర్వం చేసేవాడిని కానీ, పూర్వం హింసకుణ్ణి, దూషకుణ్ణి అని పౌలు గారు ఎలాగ చెప్తుంటున్నారు, పూర్వం నేను ఇలాంటి వాడిని, ఇలాంటి దాన్ని, కానీ నా జీవితాన్ని ఇప్పుడు నూతన సృష్టిగా చేశావు, నీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని విమోచించి మమ్మల్ని ఇంతగా చేశావు, కాబట్టి ప్రతి దినం, ప్రతిరోజు, ప్రతి టైం, ఎవ్రీ టైంలో మనం ఆయన్ని గణపరుస్తానే ఉండాలి, ఆయన మయంపరుస్తానే ఉండాలి, ఆయన స్తుతిస్తానే ఉండాలా, ఆయన మనం హృదయమార ఆయన చేసిన, మన కొరకు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని సజీవమైన రాళ్లగా ఉంటున్న మనం, ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడతా ఉంటుండగా, ఇలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుంటుండగా, మనం ఎప్పుడు ఆయన యొక్క గొప్ప మహిమను, ఆయన యొక్క ఉన్నత స్థితిని సర్వ సృష్టిని చేసిన దేవుణ్ణి, అలాంటి దేవుణ్ణి దేవుడిగా మనం కలిగిన ప్రజలంగా ఉంటుందిగా. ఈ లోకంలోని ఏది నాకు అక్కర్లేదే అన్న భక్తుడు చెప్పిన రీతిగా మనం కూడా అలాగుంటూ ఈ లోకంలో మన యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో దేనిలో అయితే మనం జీవిస్తూ ఉంటున్నామో కలిగి వాటిలన్నింటిలో మనం దేవుని మహింపరుస్తూ మన దేహాన్ని మన ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకుంటూ పరిశుద్ధుడైన దేవుని మనం గణపరుస్తూ మహింపరుస్తూ ఉండాలా. అలాంటి కృప ఈ ఉదయ కాల సమయంలో మనకు అనుగ్రహించుంటుండగా ఆయన గణపరిచి పూజించి ఆయన మహింపరుద్దాం. అలాంటి కృప మనందరికీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉదయ కాల సమయంలో అనుగ్రహించిన గాక. ఆమేన్.